మాస్టర్, ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 7th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. మార్గ శీర్ష బహుళ చతుర్దశి నాటి సాయం సంధ్యలో గండకీ నదీ జలములు పలుచని పాయలై ప్రవహించుచున్నవి. ఎడనెడ చిన్న అండాకారములైన ఇసుక తిన్నెలపై గాలి పిల్లల పరుగులెత్తిన అడుగుజాడలు చిత్రకారుని కుంచగీతలలో ఉన్మీలితములైన త్రాచుల బొమ్మల కుబుసముల వలె నల్లమట్టి రేఖలతో సంజ పొడలలో కనిపించుచుండెను. సాలగ్రామ శిలాఖండముల నడుమ నుండి గిలుకరింతలు చేయుచు పారుచున్న నదీ జలములపై జరట సంధ్యాతపములు పడి రక్తము పుక్కిలింతలగుచున్నట్లుండెను. తీరమున నిష్పర్ణ తరువులు జడలు విరియబోసికొనిన పిశాచముల వలె గాలికి తలలూపుచుండెను. వాని వికటాట్టహాసముల ప్రతిధ్వనుల వలె హోరుగాలి సవ్వడి వినిపించుచుండెను. నదీ తీరమున గండశిలలపై పాదన్యాసము చేయుచు ఒకడు మెల్లగా ఉత్తరాభిముఖుడై నడచుచుండెను. ఇన్ని క్రోశముల నుండి వచ్చుచున్న అతని వెంట ఒక గాడిద ఉన్నది. దాని వీపుపై సంచులలో దారిబత్తెము మున్నగు సామగ్రి. వారిరువురును ఒక గ్రామ సమీపమున గల శ్మశానపు సరిహద్దులలో గట్టెక్కి నదికి దూరముగా నడచిరి. కొందరు బ్రాహ్మణులు స్నానములు చేసి కౌపీనములు ధరించి తడిబట్టలను పిడిచి తమ బోడిగుండులపై ఉంచుకొని నడచి వచ్చుచున్నారు. మొగములపై తిలకములు లేవు. వారిలో ఒకడు గార్ధభ సమేతుడైన వ్యక్తిని చూచి గాడిదలెదురు వచ్చినవి, ఈ అశుభమున ఇది ఒక శుభము అని ఆ వ్యక్తి మొగములోనికి చూచెను. ఈ సమీపమున మీకు భూతమాంత్రికులెవరైనా కనిపించిరా అని గాడిద సహచరుడు ప్రశ్నించెను. ఎవరి గోల వారిది, పోవయ్యా అటు పైకి పోయి విచారింపుము అని బదులు పలికి ఆ ముండితుడు మిగిలిన వారితో కలిసి దాటిపోయెను. గాడిదయు బాటసారియు శ్మశానములోనికి ప్రవేశించుచుండగా సూర్యాస్తమయమై అమావాస్య చీకటులలము కొనెను. దూరమున ఒక చితి ఇంకనూ మండుచున్నది. దాని వెలుగులో ముందునకు సాగగా గాడిద వెనుకకు లాగినది. ఎదుట నక్క కూతలు వినిపించెను. ఒక నక్క అదరు బెదరు లేక సూటిగా అతని సమీపమునకు వచ్చి నిలబడి తోకాడించుచు మూతి నాకికొనుచు వరుసలు మార్చి కూతలు కూసెను. ఎట్లున్నది నా వేషము అను మాటలు వినవచ్చెను. నక్క ఉన్న చోట ఒక బట్టతలవాడు నిలబడి ఉండెను. తమరు లోకాయతులా అని గాడిద సహచరుడు ప్రశ్నించెను. బట్టతలవాడు నీ పేరు కేసియా అని ప్రశ్నించెను. ఒకరినొకరు గుర్తించిరి. లోకాయతుడు, మొన్ననే యవనాచార్యులు నాకు లేఖ పంపిరి. సుబల విద్యాపీఠమున నీవు పనిచేయుచున్నావనియు నా దగ్గరకు శిష్యుడుగా వచ్చుచుంటివనియు వ్రాసిరి. నీవు పూర్వాశ్రమమున వేశ్యల బేరగాడవని విందుము. విద్యలు నేర్చుకుని సత్తువ నీకు మిగిలి ఉన్నదా? మిగిలి ఉన్నచో నేర్పెదను. కేసి, మిమ్ము విద్యాపీఠమునకు ఆచార్యులుగా యవన గురువులు ఆహ్వానింప చూచుచున్నారు. లోకాయతుడు, మనస్సు రెండు విధములుగా పరిగెత్తుచున్నది. మా గురుదేవులు చండకౌశికులు, బృహద్రథ మహారాజునకు గురువులు. చండకౌశికుల వారి వరముననే బృహద్రథునకు జరాసంధుడు పుట్టెను. మా గురువులు జరాసంధునకును రాజగురువులు. ఆ గురు శిష్యుల ధ్యేయము వేద ధర్మ పరిరక్షణము. వారు యవనాదుల పొత్తును అంగీకరింపరు. నాకు విద్యలు ఉపదేశించినప్పుడు గురుదక్షిణగా దీనినే వాగ్దానము చేయించుకొనిది. యవన విద్యాపీఠమున కొలు అంగీకరించుట గురుధిక్కార మగును. కేసి, మీ గురువులు దేహము విడచిరి గదా? లోకాయతుడు, అవును, 3 మాసముల క్రిందట మా గురువులు వాయువ్య దిశలోని పర్వతము నుండి లోయలోనికి భృగుపాతము చేసిరి. విదేహులై లోయలో వాయురూపమున తిరుగుచున్నారని మా విశ్వాసము. కేసి, కావచ్చును కాకపోవచ్చును. వారు వెడలిపోవుటతో మీ జరాసంధుడు కోరలు తీసిన తాచై ఉండవచ్చును. వాని కొలువునకై ఆశలు పెట్టుకొనట మంచిది కాదు. సుబలుని అభిమానమున యవనులు విజృంభించుచున్నారు. భవిష్యత్ బ్రహ్మావర్తము వారిదే. యుద్ధం ఆవశ్యకమైనను జంకరు. తాము కూడా కొంచెము ఆలోచించుట మంచిది. లోకాయతుడు, నీవాలోచించితివి గదా, చాలును. నా సంగతి నీకేలా? నీవు కోరితివి గనుక నీకు కొన్ని ఇంద్రజాల విద్యలు ఉపదేశింతును. నీవు వానిని యవనుల కోసమై వినియోగింపరాదు. అధర్వణ విద్యలు పరమ పవిత్రుడైన కృశాశ్వ మహర్షి నుండి కౌశిక విశ్వామిత్రులకు సంక్రమించినవి, వంశక్రమానుగతముగా చండకౌశికుల వారికి లభించినవి. వారి నుండి నేను ఉపదేశం అందితిని. నేను కౌశిక గోత్రోద్భవుడనైన నేపాళ బ్రాహ్మణుడను. నీకు మాత్రము నీవు కోరిన విద్యలలో కొన్ని ఇత్తును. ఇట్లు పలికి లోకాయతుడు తన భుజమునకు తగిలించుకొని ఉన్న మాత్ర సంచిలోని ఆముదపు గింజనొక దానిని తీసి నోట పెట్టుకొనెను. వెంటనే పులియై గర్జించి అటు ఇటు తిరిగెను. నిజస్వరూపము ధరించి మరి ఒక ఆముదపు గింజను చూపి నోట పెట్టుకుని సింహమై గర్జించెను. ఇంకొక గింజతో ఏనుగై ఘీంకరించెను. నిజస్వరూపము ధరించి ఇట్లా నేను, ఇప్పుడే అమావాస్య గడియలు ప్రవేశించినవి, మొదటి రహస్యమును ఉపదేశించుచున్నాను. ఏ జంతువునైనా చంపి శిరస్సు నరికి దాని నోట ఎర్రమట్టిని నింపి ఆముదపు గింజ నుంచి శ్మశానమున పాతిపెట్టవలను. ఆముదపు చెట్టు మొలచును, దాని గింజలను వామహస్తమున ధరించి అమావాస్య నాడు నగ్నదేహుడై స్త్రీ శవముపై ఆసీనుడై సూర్యోదయము వరకు మంత్రము జపింపవలను. అట్టి ఆముదపు గింజనొక దానిని నోట ధరించి ఆ జంతువునకు మనస్సున మ్రొక్కుకొన్నచో ఇతరులకు తానా జంతువు వలె కనిపించును. కేసి, అట్టి ఆముదపు గింజలను తమరు నాకు ప్రసాదించినచో సిద్ధి సులభము కదా. గురువులకు శిష్యవాత్సల్యమున్నచో చాలును. నేను అన్నము తిని నీ మొగమున త్రేంచినచో నీ ఆకలి తీరునా. నీవు పోయి నగ్నుడవై గండకీ నదిలో స్నానము చేసి రమ్ము, మంత్రం ఉపదేశింతును. చేసి స్నానము చేసి వచ్చెను. వాణిని పశ్చిమాభిముఖునిగా కూర్చుండబెట్టి లోకాయతుడు వాణి ఎడమ చెవిలో మంత్రం ఉపదేశించెను. గాడిద పెద్దగా వోండ్ర పెట్టెను. కేసికి మంత్రము తిన్నగా వినబడలేదు. అతడు మరల మంత్రము చెప్పుమని ప్రార్థించెను. లోకాయతుడు, మూర్ఖుడా, గాడిద కూతలకే మనస్సు చెదిరినచో మంత్రమునందు నిశ్చలత కలుగునా. ఒక మారు విని జపించిన వానికి మాత్రమే పిశాచ మంత్రములు పరిపూర్ణముగా సిద్ధించును. రెండవ మారు విని నేర్చిన వారు నిశ్చయముగా విపత్తు చెంది మరణింతురు. నీకు విద్య ఫలించును గాని ఎప్పుడో ఒకప్పుడు నీవు కోరిన జంతువు రూపమున ఉండగా బలవన్మరణము సంభవించును. లోకాయతుడు కేసికి మంత్రమును రెండవ మారు ఉపదేశించెను. సూర్యోదయము వరకు జపించి లేచిన కేసితో ఇట్లనెను, నీ సోదరుడు కంసుడు పూర్వమును ఆశ్రయించెను. మహాభూతములను సృష్టించి శత్రు సంహారార్థమై ఇచ్చి తిని ఏమి లాభము? వాడును నీవలెనే నిర్భాగ్యుడు. గురుదేవులు నిర్ణయించిన ముహూర్తమునకు రాలేకపోయెను. భూతములను ఎంతవరకు వినియోగించుకొనెనో చెప్పలేము. ప్రకృతిలో ఒక రహస్యమున్నది. నీతి లేని వానికి ఎన్ని విద్యలున్నను ఫలింపవు. శీలము మా తంత్రశాస్త్రమున బ్రహ్మాస్త్రము అనబడును. దాని అనుగ్రహము లేనిచో మిగిలినవన్నీయూ లేనట్లే. నేను నేర్పు విద్యలను నీవు వినియోగించుకొనుట కూడా దానిపైననే ఆధారపడి ఉన్నది. క్రీడామేడు గ్రంథంలో 7th చాప్టర్ అయిపోయింది.